ஸ்திமிர்மிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஹரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீகிருஷ்ணாய வயம் நுமஹ. யத்ர யத்ர ரகுநாத கீர்த்தனம் தத்ர தத்ர க்ருத மஸ்தகாஞ்சலிம் பாஷ்பவாரி பரிபூர்ணலோசனம் மாருதிம் நமத ராட்சசாந்தகம் கூஜந்தம் ராம ராமேதி மதுரம் மதுராட்சரம் ஆருஹ்ய கவிதா சாகாம் வந்தே வால்மீகி கோகிலம். அந்த செப்படி ஆபதாம் அபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். ஒரு ஆயன உண்டாடு, ஆயன குறிஞ்சி பதே பதே நமஸ்கரிஸ்துனாம். பூயோ பூயோ பதே பதே சீட்டிக்கு மாட்டிக்கு அகம் நேனு நமாமி நமாமி அகம் நமாம்யஹம் நமஸ்கரிஸ்துனாம். நேனு ஒரு ஆயன குறிஞ்சி அனவரதமு நிரந்தரமு நமஸ்கரிஸ்துனாம். எவரி குறிஞ்சி நமஸ்கரிஸ்துனானு? ஸ்ரீராமம் ராముడి గురించి నమస్కరిస్తున్నాను. నేను రామచంద్రుడికే నమస్కరిస్తాను. ఏ రాముడికి ఎందుకు నమస్కరించాలి? ఇక్కడున్న చాలామంది అందరికీ కూడా నమస్కారం చేయాలిగా. ఒకరా ఇద్దరా? ఈ ప్రపంచంలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, వారందరూ ఉన్నప్పటికీ ఒక్క రాముడి గురించే నేను ఎప్పుడు నమస్కారం చేస్తాను అని ఎందుకంటున్నాడు అంటే, రాముడి దగ్గర మూడు లక్షణాలు ఉన్నాయట. అందులో ఒకటి ఆపదాం అపహర్తారం, ఆపదలను అపహరిస్తాడు. అపహరించుట అంటే దొంగిలించుట. సహజంగా లోకంలో ఎవరైనా మన దగ్గర ధనం ఉంటే ఆ ధనాన్ని పట్టుకుపోతారు. రాముడు కేవలం ఆపదలను మాత్రమే తొలగిస్తాడు, ఆపదలను మాత్రమే అపహరిస్తాడు. అలాంటి వాళ్ళని మంచి దొంగ అంటాం అన్నమాట. కొంతమంది ఉంటారు వాళ్ళు మన హృదయాన్ని అపహరిస్తారట. రాముడి హృదయం సీత అపహరించింది కనుక సీత వంటి గొప్ప దొంగ లేదన్నారు. అంటే ఏమిటి? రాముడి హృదయాన్ని ఆకట్టుకున్నది అని అర్థం. అలాగే రామచంద్ర ప్రభు కొంచెం భక్తితో శ్రద్ధతో మనం రామా మా కష్టాలున్నాయి తొలగించు అంటే తక్షణం తొలగిస్తాడు కనుక ఆపదలను అపహరించువాడు అన్నారు. రెండవది, దాని బదులు ఏం చేస్తాడు? దాతారం సర్వసంపదం. ఒకటి కాదు, అనేక సంపదలు ఉన్నాయి ఈ సృష్టిలో. ఈ సంపదలన్నింటినీ ఇస్తాడు, ఆపదలను అపహరిస్తాడు, సంపదలను అందిస్తాడు. ఏమేమి సంపదలు? సర్వసంపదం అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యము. ఆరోగ్యమునకు మించిన గొప్ప సంపద ఈ ప్రపంచంలో మరొకటి లేదు. అందులో రాముడు ముందు ఆరోగ్యం ఇస్తాడు, రెండవది సంతోషం ఇస్తాడు, మూడవది సంతాన సౌఖ్యం ఇస్తాడు, నాలుగవది భార్యాభర్తల మధ్యలో ఐక్యమత్యం ఇస్తాడు, ఆరవది గృహాలు వాహనములు మొదలైనవి ఇస్తాడు. ఇలా సకల సంపదలను తన భక్తులకు మారు మాట్లాడకుండా ఇస్తాడు ఆయన. ఇంకా మూడవది లోకాభిరాముడు. ఆయన్ని చూడగానే లోకంలో అందరికీ ఆకర్షణ కలుగుతుందిట. సంపద ఇచ్చాడా ఇవ్వలేదా, లేదా కష్టాలు తొలగించాడా లేదా అన్నది పక్కన పెట్టేద్దంట. అసలు ఆయన చూస్తేనే సంతోషం కలుగుతుందిగా, అదే గొప్ప సంపద. రాముడు ఒక్కసారి చూసిన వాడు మళ్ళీ 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 చూడాలి చూడాలి చూడాలనుకుంటూనే ఉంటారు. ఆ రూపానికి ఒక ప్రత్యేకత ఉన్నది, ఆకర్షణ ఉన్నది. ఆ రూపానికి ఎదురుగుండా కూర్చున్నవాడు తనను తాను మర్చిపోతాడు. ఒక ముక్కలో చెప్పాలంటే వాడు ఒక రకమైన మైకంలోకి పరవశంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు వాడికి సంపదల మీద వ్యామోహం ఉండదు, కష్టాలున్నాయనే బెంగ ఉండదు. అందుకే రాముడిని చూడగానే ఋషులంతా ఎన్నాళ్ళ నుంచో చేసిన తపస్సు వల్ల వచ్చిన ఆయాసం అంతా తొలగించుకున్నారట. కటిక దరిద్రులు కూడా ఈయన్ని చూస్తే మాకు సమస్త సంపదలు ఉన్నట్టే అనుకునేవారు. ఆఖరికి రాక్షసులు కూడా ఈయన ఎదురుగుండా ఉంటే ఆయన చేతిలో చచ్చిపోతామనే బెంగ కంటే ఆయన చేతిలో చచ్చి ఆయనలో కలిసిపోవాలనే ఆనందమే మాకు ఎక్కువగా ఉందనుకున్నారట. శత్రువు ఏది మన చేతిలో చచ్చిపోవాలని ఎవడన్నా వస్తాడా? ఎవరన్నా వచ్చి ఏమండి నేను మీ చేతిలో మరణించి మీలో కలిసిపోవాలనుకుంటున్నాను అనేవాడి ప్రపంచంలో ఉండరు. కానీ మారీచుడి లాంటి రాక్షసులు రాముడి చేతిలో చచ్చిపోయినా పర్వాలేదు, ఆ రూపం అంత గొప్పది, ఆ శక్తి అంత గొప్పది, మరణించి ఆయనలో కలిసిపోతే బాగుండు అనుకునేవారట. అందుకే రాముణ్ణి పుంసాం మోహన రూపాయ, పురుషులకు కూడా ఆహ్లాదం కలిగించే రూపం కలిగించిన వాడు అన్నారే. ఓ మనిషి ఎంత అందంగా ఉన్నా స్త్రీలకు ఆనందం కలిగించే పురుషుడు మగవాళ్ళకు ఆనందం కలిగించడు అని శాస్త్రం. కానీ రాముడు ఇటు స్త్రీలకు ఇటు పురుషులకు పశువులకు పక్షులకు జలచరాలకి ఖేచరాలకి భూచరాలకి అందరికీ ఆనందం కలిగిస్తాడు. అందుకే రాముడు లోకాభిరాముడు. అటువంటి రాముడి గురించి పదే పదే నమస్కరిస్తున్నాము అని ఈ శ్లోకాన్ని భక్తితో చదువుకుంటే సగం విఘ్నములు తొలగిపోతాయి. అటువంటి రామచంద్ర ప్రభువు గురించి నారదుడు వాల్మీకి మహర్షికి వివరిస్తూ నిన్న ఎంతవరకు అన్నాడు, రాముడు ఎటువంటి వాడు, మంచి కాంతిస్వరూపుడు, తనను తాను అదుపులో పెట్టుకున్నవాడు, ఏకాగ్రత కలిగిన వాడు, ప్రజాపతి సమహ బ్రహ్మతో సమానుడు. బ్రహ్మగారు సృష్టికర్త, ఎంతో గొప్ప ఆలోచన చేస్తాడు, ఆలోచనలో బ్రహ్మను మించిన వాడు లేరు. మీరు చూడండి బ్రహ్మగారి సృష్టికి తప్పు పట్టే అధికారం మనకు అందుకే లేదు. ఓ మనిషిని సృష్టించి వాడికి ఒక చర్మం, చర్మం కింద నరాలు, దానికి ఒక మాంసం, మళ్ళీ తిండి తినేందుకు లోపల గొట్టాలు, ఇవి లోపలికి వెళ్ళిన తర్వాత అరగడం, చెత్త బయటికి రావడం, అరిగింది రక్తంగా మారడం, ఈ రక్తం శరీరం అంతటికి పంపించడానికి ఒక గుండెకాయ, ఎంత గొప్ప ఇంజిన్ పెట్టాడండి వ్యవస్థ ఆయన. ఈ ఇంజిన్ని ఎవడూ కనిపెట్టలేడు, దీన్ని ఎవడు అలా మళ్ళీ బాగు చేయలేడు. ఎంత గొప్ప వైద్యుడైనా ఏదో తాత్కాలికంగా దానికి కొంచెం మందు వేయగలడు తప్ప పూర్తిగా బ్రహ్మగారిలాగా అలాంటి గుండెకాయని పెట్టగలడా, అలాంటి కాలు అందించగలడా? బ్రహ్మ సృష్టి బ్రహ్మ సృష్టిదే, మనం చేసుకున్న కృత్రిమ సృష్టి మనదే. అలా ఎవరూ వంక పెట్టడానికి వీలు కాని అనేక విచిత్రములు సృష్టించాడు గనక బ్రహ్మగారిని మహామేధావి అన్నారు, ప్రజాపతి అన్నారు ఆయన్ని. ఎవరైనా బుద్ధిమంతుడుంటే బ్రహ్మతో పోల్చేవారు పూర్వకాలంలో అన్నమాట. ఇంతెందుకు రాక్షసులు బ్రహ్మ కోసం తపస్సు చేసి రకరకాల వరాలు అడిగేవారు. బ్రహ్మ ఎన్ని వరాలు ఇచ్చినా వాళ్ళని చంపడానికి ఎక్కడో ఒక చోట ఒక లూఫో లట్టి పెట్టేవాడు. అది లేకుండా ఎవరికి వరం ఇవ్వడు ఆయన. చూడండి మీరు, ఒక్కొక్కడు ఉంటాడు, నేను దేవతల చేతిలో చావకూడదు, రాక్షసుల చేతుల్లో చావకూడదు, గంధర్వుల చేతుల్లో చాడకూడదు, ఇలా రకరకాల వరాలు అడిగితే చిట్ట చివరికి నరుడి చేతిలో చచ్చేటటువంటి వరం మాత్రం వాడు కోరుకోకుండా ఈయనే చూస్తాడు, నరుడి చేతిలో చావు పెడతాడు. ఇంకోటి ఎవడో ఉన్నాడు, నేను 4 కాళ్ళు 2 కాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరి చేతిలోనూ చావకూడదన్నాడు, అందుకని 6 కాళ్ళు ఉన్న భ్రమరాంబాదే వచ్చింది. ఇలా ఎక్కడికక్కడ వరాలు ఇచ్చేటప్పుడు కూడా వాడు చావాలి, అవతల వాడు రాక్షసుడు చావాలి, వాడిని చంపడానికి తగినటువంటి ఒక కిటుకు తన దగ్గర అట్టే పెట్టుకుంటాడు. అందుకే బ్రహ్మకి ఉపాయశాలి అని పేరు. రామచంద్రుడు భూలోకంలో మానవుడిగా అవతరించాడు కనుక గొప్ప గొప్ప వాళ్ళతో పోలుస్తున్నారు. విష్ణువుగా ఉన్నప్పుడు విష్ణువుని బ్రహ్మతో ఎవరినో పోలుస్తారా? ఎవరైనా ఓ పెద్ద చెరువు ఉంటే చెరువుని సముద్రంతో పోలుస్తారు. ఈ చెరువు సముద్రంలో ఉందంటారు, కానీ సముద్రాన్ని పట్టుకొచ్చి సముద్రం అండి మూసీలో ఉందండి అని ఎవడన్నా అంటే వాడిని తీసుకెళ్ళి ఏ మెంటల్ హాస్పిటల్లో చేర్చాలి. పెద్ద వస్తువుని చిన్న వస్తువుతో పోల్చాం, చిన్న వస్తువుని పెద్ద వస్తువుతో పోలుస్తాం. భూలోకంలో ఎవరైనా ముఖం కళకళలాడిపోతుంటే చంద్రుడిలా కళకళలాడిపోతున్నాడు అంటే కానీ చంద్రుడిని పట్టుకుని ఈ అబ్బాయిలాగా వెలిగిపోతున్నాడని ఎవరు అనరు. అందువల్ల రాముడు ఒక పరిపూర్ణ మానవుడిగా అవతరించటం వల్ల భగవంతుడైనప్పటికీ మానవుడిగా మర్యాద పురుషోత్తముడిగా మెలగడం వల్ల రాముణ్ణి దేవతల్లో ఉన్న గొప్ప వ్యక్తులతోటి పోల్చారు. అదే కేవలం విష్ణువుగా వర్ణించి ఉంటే అప్పుడు ఎవరో బ్రహ్మతో సమానుడు అనరు. ఇక్కడ రాముడు ఒక రాజు, ఒక ఆదర్శ పురుషుడు, ఓ మర్యాద పురుషోత్తముడు. కాబట్టి ఆలోచనలలో బ్రహ్మతో సమానుడు, శ్రీమాన్ సంపదలలో ఆ మహాత్ముడు విష్ణువుతో సమానుడు. ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించటంలో ధాత, ధాతతో బ్రహ్మతో సమానుడు. బ్రహ్మలో రెండు రకాలు, ప్రజాపతి వేరు, ధాత వేరు. ధాత అనేవాడు కార్యక్రమాలు నిర్వహిస్తాడు, ప్రజాపతి సృష్టికర్త. ఇంకా రిపునిషూదనః, శత్రువుల్ని జయించటంలో కూడా రాముణ్ణి మించిన వాడు లేరు. శత్రువుల్ని జయించాలంటే ఇక హరుడు అయ్యాడు. ఇవన్నీ ఒక మానవులకి కొన్ని లక్షణాలు ఉండాలి. రక్షిత జీవలోకస్య, ఇది చాలా గొప్పది. ప్రాణులందరినీ రక్షించాలి, సమస్త ప్రాణులను వారి వారి కష్టములు తెలుసుకుని వారిని రక్షించాలి. ఎవరిని రక్షించకుండా తనొక్కడే ఇంట్లో కూర్చుని తన బ్రతుకు తాను బ్రతికితే ఆ వ్యక్తి జీవితం వ్యర్థమైపోతుంది. రాముడు సమస్త ప్రాణులను రక్షిస్తాడు. వాడు వీడు అనే తేడా లేదండి, ఆయనకు లక్షణం ఉందిట. శత్రువైనా నేను నీ వాడిని అంటే చాలు, వెంటనే వాడిని రక్షిస్తాడు ఆయన. అందుకే జీవలోకమంతటినీ రక్షించువాడు ఆయన. కొంతమందిలో కొన్ని బలహీనతలు ఉంటాయి. ఒకప్పుడు మనల్ని తిట్టి వ్యతిరేకించిన వాడు హఠాత్తుగా మన దగ్గరకు వచ్చి, ఏమండి నేను ఒకప్పుడు పొరపాటున మిమ్మల్ని తిట్టాను కానీ ఈరోజు మీరే దిక్కనొచ్చాను రక్షించండి అంటే ఎంతమంది రక్షించగలం? నిన్నటిదాకా నన్ను చెడామడా తిట్టి ఈరోజు నేనే దిక్కని నా కాళ్ళు ఆశ్రయిస్తావా, తర్వాత చూద్దాం పోను చీయను అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ రాముడు అలా కదట. ఆ క్షణము వరకు తనని తిట్టి క్షణం తర్వాత రామా నువ్వే దిక్కన్నా వాణ్ణి రక్షిస్తాడు. అందుకే ఆయన జీవలోకస్య రక్షిత, సమస్త లోకములను రక్షించే మహానుభావుడు ఆయన. ఆపై ధర్మస్య పరిరక్షిత, అందరినీ రక్షిస్తాడు కదా అని అధర్మ పరుణ్ణి రక్షిస్తాడా? రక్షించడు. అధర్మము విడిచిపెడితేనే రక్షిస్తాడు ఆయన. రావణాసురుడైనా ఈరోజు నుంచి నేను పరస్త్రీల జోలికి వెళ్ళను, నేను ధర్మంతో ఉంటానంటే రక్షిస్తాడు, కానీ నేను అందరినీ ఎత్తుకుపోతాను, అయినా రక్షించంటే రక్షించడండి అది. అందులో ధర్మమునే రక్షిస్తాడు ఆయన. అందరినీ రక్షిస్తాడు కానీ మళ్ళీ గ్యారంటీగా వాడిలో ధర్మం ఉండాలి. ధర్మము లేకపోతే మాట వరుస కూడా రక్షించడు. రక్షిత స్వస్య ధర్మస్య, తన ధర్మాన్ని తాను కాపాడతాడు. ప్రతి వ్యక్తికి కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి. ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేయవలసిందే, సంసారంలో ఉన్నవాడు సంసారాన్ని చక్కదిద్దుకోవాలి. పెళ్లి చూసుకుని పెళ్ళాం బిడ్డల్ని గాలి కొదిలి నేను ఒక్కడిని వీధుల్లో తిరుగుతానంటే అంత పాపం మరొకటి లేదు. కాబట్టి ప్రతి జీవికి ఒక కర్తవ్యం చెప్పారు. ఇప్పుడు అర్చకోస్వామి గారు ఎంతో భక్తితో అర్చన చేయట్లే, రాగానే చక్కగా ఒక మంత్రం చదువుతున్నారు, దీపం వెలిగించుకొని ఒక మంత్రం చదువుతున్నారు. అంటే ఆయన ధర్మం ఆయన పరిపాలిస్తున్నారు. అలాగే ఇక్కడ కమిటీ వాళ్ళు వాళ్ళ ధర్మం వారు పరిపాలిస్తున్నారు. మీ పుణ్యాత్ములంతా నిశ్శబ్దంగా కూర్చుని వినడం అనే మీ ధర్మం పరిపాలిస్తున్నారు. నేనిక్కడ నిశ్శబ్దంగా ఉండకూడదు కనుక నా ధర్మం పరిపాలిస్తూ కంఠమెత్తి పురాణం చెబుతున్నాను. ఆ మైకు పెట్టే ఆయనకు ధర్మం ఉంది, రీసౌండ్ రాకుండా మంచిగా మైకు పెట్టడం ఆయన ధర్మం. ఆయన ధర్మం ఆయన పరిపాలించాలి. ఇలా ఎవరి ధర్మం వాడు పరిపాలించకపోతే వాడు చచ్చి నరకానికి పోతాడు. అందువల్ల రక్షిత స్వస్య ధర్మస్య, రాముడి మొదటి లక్షణం తన ధర్మమును తాను రక్షిస్తాడు. స్వజనస్య చ రక్షిత, ఇక్కడ ఈ కిటుక్ కూడా వినాలి. తన వాళ్ళని రక్షిస్తాడు. స్వజనులు అంటే తన వంశం వాళ్ళు, తనని ఆశ్రయించుకున్న వాళ్ళు, తన కులం వాళ్ళని రక్షించాలి. ముందు తన వాళ్ళని తాను రక్షించాలి. కుటుంబంలో వాళ్ళని, బంధువుల్ని, తన కులం వాళ్ళని రక్షించని వాడు ప్రపంచాన్ని రక్షించడట. కానీ రాముడు ఏం చేస్తాడు, ఇటు తన కులాన్ని రక్షిస్తాడు, తద్వారా లోకమంతా రక్షిస్తాడు. ఇక్కడ రెండు గుణములు రాముడివి. సస్యధర్మస్య తన ధర్మం రక్షిస్తాడు, స్వజనస్య చరక్షిత తన వాళ్ళని రక్షిస్తాడు. కేవలం తన వాళ్ళనే రక్షిస్తాడు. ఇప్పుడు కలియుగంలో పిచ్చి పెరిగింది మనకి, మన కులం తప్ప రెండోవాడు బతకూడదనే ఒక దౌర్భాగ్యపు లక్షణం ఈ మధ్యకాలంలో పెరిగింది. పూర్వం అలా లేదు. రాముడి కాలంలో, ధర్మరాజు కాలంలో, లేకపోతే శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలంలో ఇలా లేదు. ఇప్పుడు కలియుగ ప్రభావం అవడం వల్ల కులం అనే ఒక పిచ్చి, తర్వాత మళ్ళీ తాను, తన కుటుంబం, తన ఇంటి పేరు, ఆపై మళ్ళీ ఉన్న నలుగురు తప్ప మరొకళ్ళు బతకకూడదనే ఒకనొక నీచ లక్షణం, అధర్మం ప్రబలింది. కానీ రాముడు తన ధర్మమును, తన కులమును, మొత్తం జీవలోకమును రక్షిస్తాడు. ఇన్ని లక్షణములున్నవాడు రామచంద్రుడు. వేదాలు చదువుకున్నాడు, చదువుకోవడం కాదు అర్థం తెలిసినవాడు. వేదాంగములు అవి చదివాడు. వేదములేమో అనంతములు ఆ రోజుల్లో. నిజానికి రాముడి కాలంలో అనంతమైన వేదములు కొంతవరకు విభజించారు. పూర్తిగా విభజించిన వాడు కేవలము వేదవ్యాసుడే. రాముడి కాలంలో కూడా ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వణ వేదం ఉన్నాయి. కానీ వాటి సంఖ్య ఎక్కువ. వాటిని మొదలుపెట్టి పూర్తి చేయటం కష్టం. కానీ వ్యాసుడు దాన్ని ఒక క్రమశిక్షణలో పెట్టాడు కనుక వేదవ్యాసుడు అన్నారు. రాముడి కాలంలో కూడా వేదములు అనంతములు. ఆ అనంత వేదాలు చదివాడు, వేదాంగములు కూడా చదివాడు. వేదాంగాలంటే ఆరు: శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, నిరుక్తం, మీమాంస. ఈ ఆరింటిని వేద అంగములు అంటారు. ఈ వేదాంగములు ఆరు పూర్తిగా రాకపోతే వాడు పండితుడు కాడు. వ్యాకరణం లేకపోయినా ప్రమాదం, ఛందస్సు లేకపోయినా వాడు గొప్ప పండితుడు కాడు. ఇవన్నీ ఒకే వ్యక్తిలో ఉండడం అరుదు. ఆ ఆరు చదివినవాడు రామచంద్రుడు. చదివాడల్లా తత్వజ్ఞుడు, పూర్తిగా దాని లోతులు చూసినవాడు. చదువుతారు కొందరు పైపైన చదివితే ఉపయోగం ఉంది. ఆయన ఏ మూల ఏముందో, దాని అర్థమేమిటో, స్వరమేమిటో ఎరిగినవాడు. ఇప్పటికి కూడా చాలామంది పురాణములు చెప్పేవాళ్ళకి శాస్త్రమునకు శాస్త్రమునకు తేడా తెలియక శాస్త్రము అని పలకలేక శాస్త్రం అంటారు. మీరు చూడండి, కొంతమంది యొక్క పురాణములు శ్రద్ధగా వింటే శాకి సాకి తేడా తెలియదు వాళ్ళకి. శ అనేది తాళవ్యం, స అంటే దంత్యం. సీతలో ఉన్న సాని స అంటాం. అదే శాస్త్రంలో ఉన్నదాన్ని స అని పలకాలి. అందువల్ల శాస్త్రము అనకుండా శాస్త్రం అన్నామా, వాడికి భాష రాదు. అలాంటి వాడి దగ్గర వింటే ప్రమాదమని కూడా శాస్త్రం చెబుతోంది. పురాణాలు ఏమన్నారు తెలుసా, సంపూర్ణముగా భాష మీద పట్టులేనివాడు, ఏ పదం ఎలా పలకాలో తెలియనటువంటి వాడు పురాణము చెప్పినప్పుడు ఆ పురాణం విన్నవాడు కూడా నరకానికి పోతాడట. ఎందుకని, అల్పజ్ఞుడిని పట్టుకున్నాం కనుక మనం. అందువల్ల రాముడు అలా కాదు, ఆరు అంగములు చదివి స్పష్టముగా ఏ శబ్దం ఎలా ఉచ్చరించాలో అలా ఉచ్చరిస్తాడు. ఎక్కడ తొందరగా మాట్లాడాలో, ఎక్కడ మెల్లగా మాట్లాడాలో, ఎక్కడ కంఠస్వరం పెంచాలో, ఎక్కడ తగ్గించాలో, ఇవన్నీ ఎరిగిన వాడిని వేదాంగ తత్వజ్ఞుడు అంటారు. అన్ని ఎరిగినవాడు ఆయన. కొన్ని రహస్యాలు ఉంటాయి, రహస్యములు చెప్పేవాడికి వినేవాడికి తప్ప తెలియకూడదు. కొన్ని ఉంటాయి గట్టిగా పలకవలసినవి. పురాణం చెప్పేటప్పుడు రహస్యంగా లోపల లోపల కొనుక్కుంటే మీకేం అర్థమవుతుంది, అప్పుడు కొంచెం కంఠం ఎత్తి చెప్పాలి. వెనకటికి ఒక ఆయన నాటకాలు వేసేవట, ఆ నాటకాల్లో డైలాగు చెప్పాలి. ఎక్కడ గట్టిగా మాట్లాడాలో, ఎక్కడ మెల్లగా మాట్లాడాలో తెలియదు మీకు అన్నట్ట. ఇది ఆ డైలాగు. అంటే వాడికి కనీసం ఆ నాటకంలో ఏ డైలాగ్ ఎలా పలకాలో తెలియటం లేదనమాట. అలాంటి వాడు కాదు రాముడు. అందువల్ల ఆయన వేదాంగ తత్వజ్ఞుడు. అన్నిటికీ మించి ధనుర్వేదము కూడా ఎరిగినవాడు. బాణములు వెయ్యడాన్ని కూడా వేదము అంటారు. నాలుగు వేదముల కంటే ధనుర్వేదం కూడా ఉంటేనే వాడు గొప్పవాడని శాస్త్రం. ధనుర్వేదం లేకపోతే శత్రువుల్ని సంహరించడం కష్టం కదా. దూరంగా ఉన్నవాళ్ళని లక్ష్యాన్ని ఛేదించాలంటే ధనుస్సు కంటే మించింది మరొకటి లేదు. అందుకే దానికి ఒక ప్రత్యేకమైన వేదము అన్నారు. ధనుర్వేదములో అంటే ధనుశాస్త్రంలో బాణములు లక్ష్యం తప్పకుండా కొట్టడంలో రాముణ్ణి మించిన వాళ్ళు లేరు. ధనుర్వేదం ఎందుకన్నారంటే, కొన్నేమో మామూలు బాణాలు ఉంటాయి, వాటికి మంత్రం చదవకుండా వేస్తారు. కొన్ని మంత్రపూర్వకముగా వేసే బాణములు ఉంటాయి. మంత్రపూర్వకముగా వేసే బాణములను అస్త్రములు అంటారు. బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, ఐంద్రాస్త్రం, ఐశీకాస్త్రం, మానవాస్త్రం, ఇవన్నీ అస్త్రములు. ఉదాహరణకి అగ్నిమంత్రములు చదివి ఒక బాణాన్నో ఓ దర్భనో ఓ పూచిక పుల్లనో వదిలితే ఈ పుల్ల అగ్నిజ్వాలలతో వెలిగిపోతూ మనం ఏం చెబితే ఆ పని చేస్తుంది. ఓ ఆగ్నేయాస్త్రం వేసి బిల్డింగ్ తగలబెట్టే అంటే తగలబెడుతుంది, మనిషిని కాల్చేయి అంటే కాలుస్తుంది. మళ్ళీ దాన్ని చల్లార్చడానికి వారుణాస్త్రము అని ఒక అస్త్రం వేస్తారు. వరుణ మంత్రము చదివి ఒక బాణం వేయగానే అందులో నుంచి పెద్ద పెద్ద వర్షపు ధారలు వస్తాయి, జలం అలా కురుస్తుంది, ఆ వాన ఈ అగ్నిని చల్లారుస్తుంది. దానికేమని పేరు? వారుణాస్త్రం అని పేరు. ఇలా అస్త్రములు ఉన్నాయే, ఇవన్నీ మంత్రపూర్వకముగా వెయ్యబడేవి. మామూలు బాణాలు ఉంటాయి, వాటితో కొడితే అవతలవాడు గాయం అవుతుంది, చస్తాడు. వాటిల్లోంచి అగ్ని రాదు, నీళ్లు రావు, గంధర్వత్వం ఉండదు, ఇంద్రుడి శక్తి ఉండదు. అలా శక్తి లేని, మంత్రము లేని వాటిని శస్త్రములు అంటారు. ఇటు శస్త్రం ఇటు అస్త్రం రెండు ఉన్నాయి కనుక, అస్త్రములకు మంత్రములు ఉన్నాయి కనుక దాన్ని కేవలం ధనుర్విద్య అనకుండా ధనుర్వేదము అన్నారు. మంత్రం ఎక్కడుంటే అక్కడ దాన్ని వేదము అంటారన్నమాట. ఇందులో రాముణ్ణి మించిన వాడు మరొకడు లేరు. అందుకే నిష్ఠితుడు, బాగా ఆరితేరిన వాడు, వెరీ వెరీ స్కిల్డ్ పర్సన్ అన్నమాట ఆయన. సర్వశాస్త్రములు వాటిలో ఉన్న అర్థం ఎరిగిన వాడు. ఎరగడం కాదట, గుర్తుపెట్టుకోగలడు. అడగగానే గుర్తుకొస్తే వాణ్ణి స్మృతిమాన్ అంటారు. కొందరు చదువుతారు పాపం, అర్థం చెప్పగలరు, కానీ హఠాత్తుగా ఎవరైనా అడిగితే ఎక్కడుందో చూసి పరిశీలించి గూగుల్ వెతికి చెబుతానంటే వాడు స్మృతిమంతుడు కాదు. అడిగి అడగానే ధర్మ సందేహం తక్షణం తీర్చగలిగేవాడు, ఏ మూల ఏ శాస్త్రంలో ఏముందో చెప్పగలిగేవాడిని స్మృతిమాన్ అంటారు. ఆ తర్వాత అన్నిటికంటే మించి ప్రతిభానవాన్, ఇది ఒక గొప్ప మాట అన్నమాట. అంటే ఎక్కడ ఏ మరిపాటు లేకుండా ఉంటాడు. ప్రతిభావంతుడు అనే శబ్దమునకు వ్యవహార జ్ఞానం కలిగిన వాడు, చదివిన వాటిలో ఏమాత్రము మర్చిపోకుండా ఉండేటటువంటి వాడు. కార్యక్రమం చక్కబెట్టడానికి చాలా స్ఫూర్తి అవసరం. పనులు చేయడానికి కొన్ని తెలివితేటలు, మామూలు తెలివితేటలు కాదు, గొప్ప తెలివితేటలు అవసరమవుతాయి. ఒక్కోసారి హఠాత్తుగా కొంప ములిగిపోయే పని వస్తుంది, అప్పుడు మనం కంగారు పడకుండా ఈ పనిని ఎలా చేయాలి, కష్టం వచ్చింది కదా అని బెంగ పెట్టుకుంటే లాభమేమిటి అని కొంచెం ధైర్యంతో బాగా ఆలోచించి ఆ పనిని చక్కబెడితే వాడిని ప్రతిభానవాన్ అంటారన్నమాట. సాధారణమైన పనులు అందరం చేస్తాం, హఠాత్తుగా వచ్చి పడిపోయిన కష్టముల నుంచి బయటపడడానికి చెయ్యవలసిన ఆలోచన ఉందే, అది కొంచెం కష్టమే. ఈ విధంగా రామచంద్రుడు మంచి ప్రతిభ కూడా కలిగిన వాడు, సర్వలోక ప్రియుడు, అందరూ ఆయన్ని చూస్తే ఆనందం పొందుతారు. ఇన్ని లక్షణములు ఉన్నవాడు సాధువు కాలేడు, ఆయన సాధువు కూడా. అధీనాత్ముడు, ఎప్పుడు దీనంగా ఉండట, తాను ఇతరులకు ఉపకారం చేయడమే కానీ నువ్వు చేయకపోతే నేను బతకలేను అన్నాడు ఆయన. అంత గొప్పవాడు. విచక్షణ, ఆయన దగ్గర విచక్షణ జ్ఞానం ఉన్నది. సముద్రంలోకి నదులన్నీ వచ్చి ఎలా పడతాయో, సముద్రంలోకి ఏమవుతాయి, నదులన్నీ చేరతాయి. గంగానది అయినా, గోదావరి అయినా, కృష్ణానది అయినా, యమునానది అయినా, ఏ నది అయినా చిట్ట చివరికి సముద్రంలో కలవలసిందే, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో. ఉదాహరణకి యమునా నది ఉంది, సరాసరి సముద్రంలో కలవదు, అది గంగలో కలుస్తుంది, గంగ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. నర్మదా నది ఉంది, సరాసరి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఇలా నదులన్నీ సముద్రం దగ్గరికే చేరాలి. అలాగే ఎంత గొప్పవాడైనా చిట్ట చివరికి రాముడి దగ్గరికి రావలసిందే. అందుకే రాముణ్ణి ఎప్పుడు సత్పురుషులే సేవిస్తారట. అందుకే రాముణ్ణి ఆర్య శ్రేష్ఠుడు, అందరి చేత పూజింపబడేవాడిని ఆర్యుడు అంటారు. ఈ మధ్యన ఇంగ్లీష్ వాళ్ళకి వచ్చిన తర్వాత కంపుముచ్చేసారి ఈ శబ్దాన్ని, ఆర్యులు వేరు, ద్రావిడులు వేరు, అనార్యులు వేరు అంటూ, అదో పిచ్చమాట. సంస్కృతంలో ఆర్య శబ్దమునకు పరమ పూజ్యుడు అని అర్థం అన్నమాట. గొప్ప లక్షణములు ఉన్నవాడిని అందరూ పూజించేవారు. కాబట్టి మీ అందరూ ఆర్యులే. ఇప్పుడు మీరు ఇక్కడ నిశ్శబ్దంగా కూర్చుని పురాణం వింటున్నారు, కాబట్టి వీళ్ళంతా ఆర్యులు, వీళ్ళంతా ఆర్యలు స్త్రీలు. ఎవరైనా నిత్యం మంచి లక్షణములతో ఉంటే, ఇతరులకు అపకారం చేయకుండా ఉంటే అటువంటి వాళ్ళందరినీ ఆర్యులు అంటారు. రామచంద్రుడు అటువంటి వాడు, సర్వసమానుడు, ఎవరి మీద రాగము ఉండదు, ద్వేషము ఉండదు. ఒక్కొక్కడి మీద పక్షపాతం, ఒక్కొక్కడిని చూస్తే కోపగించడం, ఒక్కొక్కడిని దగ్గరికి రమ్మండం, ఒక్కొక్కడిని దూరంగా పొమ్మండం, ఇటువంటి లక్షణములు రాముడికి లేవు. అలాంటి వాళ్ళని సర్వసములు అంటారు. సదైవ ప్రియదర్శన. ఆయన అందరికీ ఆనందం కలిగించే రూపం కలవాడు. చిత్రం ఏంటంటే ఆయన చూస్తే ఆయన శత్రువులు కూడా మళ్ళీ చూడాలనుకునేవారు. ఇన్ని గుణములు కలిగిన రామచంద్రుడు కౌశల్యాపుత్రుడు, అందుకే కౌశల్యకి ఆనందం కలిగిస్తాడు. సముద్రం గంభీరమైనది, లోతైనది. సముద్రం లోతు ఎవరికీ పూర్తిగా తెలియదు, అడుగున ఏముందో ఎప్పటికీ తెలియదు. గోదాట్లో పడవ ములిగితేనే అందులో ఏముందో తెలియటం లేదు మనకి. ఆ పడవని పైకి తీయటానికి ఓ ఏడాది పట్టింది. అటువంటి సముద్రంలో ఏమున్నాయో, ఎన్ని విశేషాలు ఉన్నాయో ఎంత ప్రయత్నించినా ఎప్పటికీ ఎవరికీ పూర్తిగా తెలియదు. అందుకే సముద్రాన్ని గంభీరమైనది అంటే బాగా లోతైనది, ఎవరికి అంతు చిక్కనిది అని అర్థం. గంభీర శబ్దానికి అర్థం అంతు చిక్కనిది, అంటే అందులో ఏముందో ఎవరికి పూర్తిగా తెలియదు. అంతే రాముడు కూడా అంతే. ఆయన అలా కూర్చునుంటే ఆయన సముద్రంలో మంచి గంభీరంగా ఉంటాడు. ఆయన యొక్క మనస్సు అంతు చిక్కదు. ఆయన ఏం చెయ్యాలో ఆయనకి తప్ప మరోడికి తెలియదు. ధైర్యేణ హిమవానివ, హిమవంతుడు చాలా ధైర్యం కలిగిన వాడు. ఆయన ఎప్పుడు పిరికివాడు కాడు. అందుకే రాముడు కూడా హిమవత్పర్వతము వలే ధైర్యంగా ఉంటాడు, మంచి ఉన్నతంగా ఉంటాడు. పరాక్రమంలో విష్ణువు, ఆహ్లాదం కలిగించటంలో చంద్రుడు. చంద్రుడిని చూస్తే ఎవరికైనా ఆనందం కలుగుతుంది. చంద్రుడిని వర్ణించని వాడు ఎవరైనా ఉన్నారా? రామచంద్రుడిని వర్ణించని వాడు ఉంటాడా? చంద్రుడిని చూసిన తర్వాత పొగించి తీరుతారు ప్రతి వాళ్ళు. రాముడిని చూస్తే కూడా అలాగే ఆనందం పొందుతారు. ఇన్ని లక్షణములు కలిగిన రాముడికి కనుక కోపం వస్తే, కాలాగ్ని సదృశ క్రోధే, కోపం వచ్చినప్పుడు ప్రళయకాల అగ్ని, ప్రళయకాలంలో ఒక అగ్ని వస్తుంది. ఆ అగ్నిని సంవర్తాగ్ని అంటారు. ఆ అగ్ని మొత్తం ప్రపంచమంతటిని కాల్చి 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 1000 సంవత్సరముల పాటు బూడిద చేసేస్తుంది. అప్పుడు భూమి మొత్తం ఎర్రని నిప్పు ముద్దయిపోతుంది. అలా ప్రపంచ ప్రళయకాలములో లోకములను కాల్చి అగ్నిని ప్రళయాగ్ని అంటారు. ఆ ప్రళయాగ్ని ఎంత భయంకరమో రాముడి కోపం అంత భయంకరం. అంటే రాముడికి కోపం వస్తే ప్రళయకాలపు అగ్నిలాగా కాల్చి బూడిద చేసి పారేస్తాడు. అందుకే రాముడికి కోపం తెప్పించడం ప్రమాదం. క్షమయా పృథ్వీ సమ, ఎంత కోపం ఉంటుందా ఆయనకి? ఏది కోపం వస్తే ప్రళయకాల అగ్ని. కానీ అంతలోనే ఎవరైనా కాళ్ళ మీద పడితే క్షమించటంలో భూదేవి లాంటి వాడు. భూదేవికున్నంత ఓర్పు ఎవరికీ లేదు. ఈ భూమి ఎన్ని భరిస్తోందండి, తెగ తవ్వుతున్నాం, పెంట విడిచిపెడుతున్నాం, మలమూత్రాలు విడిచిపెడుతున్నాం, బాంబులు పెట్టి కొండలు పిండి చేస్తున్నాం, నదులు పాడు చేస్తున్నాం, కంపు కంపు చేసేస్తున్నాం, ఆక్రమిస్తున్నాం, పాపాలు చేస్తున్నాం, చెయ్యరాని పనులు ఈ భూమి మీదే చేస్తున్నాం మనం. ఇన్ని చేసిన పాపం వీళ్ళంతా నా పిల్లల్లే అని ఎంతో ఓర్పుతో మనల్ని భరిస్తోంది. అందుకే భూదేవికి సాటి వచ్చేటటువంటి సహనశీల ఈ ప్రపంచంలో మరొకరు లేరు అన్నారు. అటువంటి భూదేవికి ఎంత ఓర్పు ఉన్నదో రామచంద్ర ప్రభువు కూడా అంత ఓర్పు ఉన్నది. ఓర్పులో రాముడు అంత గొప్పవాడు అన్నమాట. ధనదే న సమస్త్యాగే, కుబేరుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆ మహానుభావుడు త్యాగంలో చాలా గొప్పవాడు. కుబేరుడు ఎవరు అడిగినా ఏదైనా ఇచ్చేస్తాడు ఆయన. అందువల్ల త్యాగంలో కుబేరుడితో సాటి వచ్చే మహానుభావుడు ఆయన. మీకు చూడండి, మన వెంకటేశ్వరుడికి కలియుగ దైవానికి కూడా వరహాలు అప్పించిన వాడు ఆయన, మారు మాట్లాడకుండా. అందుకే కుబేరుణ్ణి త్యాగి అంటారు. అడిగినా అడగకపోయినా అవసరాన్ని బట్టి ఎవరికైనా ఏదైనా ఇచ్చేవాడు ఒక్క ధనదుడు మాత్రమే. ఈయన కూడా రామచంద్రుడు భూలోకంలో మానవుడిగా అవతరించి కుబేరుడిలాగా త్యాగాన్ని అవలంబించిన వాడు. నేను ముందే చెబుతున్నాను, ఇదే విష్ణువు అయితే ఈయన ఎవరితో పోల్చలేము. కానీ ఈయన ప్రస్తుతం పరిపూర్ణ మానవుడిగా వచ్చాడు కాబట్టి గొప్ప లక్షణములు ఉన్న వాళ్ళతో పోలుస్తున్నారు. ఉపమాలంకారం ఎవరికి ఇవ్వాలి అంటే భగవంతుడికి అయితే ఇవ్వకూడదు, కేవలం నరుడికి మాత్రమే ఇవ్వాలి. ఏ రాముడు ఎందుకు ఇలా నరుడిలో ఉన్నాడు? ఆయనే కనుక నేను విష్ణువుని అని ఉంటే రావణుణ్ణి చంపడం, రావణుణ్ణి చంపాలి. చంపాలంటే నరుడి చేతిలోనే రావణుడు నశిస్తాడు. అందుకే యావజ్జీవితమైన మానవుడిలా నటించాడు ఆయన. లోపల ఆయనకి తెలియక కాదు, కానీ మానవుణ్ణి అంటేనే రావణ వధ జరుగుతుంది. అందుకే ఒక పరిపూర్ణ మానవుడి వలె జీవించటానికి వచ్చిన వాడు ఎలా ఉండాలో ఇందులో చెప్పారన్నమాట. సత్యే ధర్మ ఇవాపర, ఈ ప్రపంచంలో నిజం పలికేవాడు
అందరికంటే గొప్పవాడు ఎవడు, సత్యం పలకడంలో అందరికంటే గొప్పవాడు ఎవడు, ఒక్క ధర్మదేవత యమధర్మరాజు మాత్రమే. అందుకే ఆయనకి ధర్ముడు అని పేరు. అంత నిజాయితీపరుడు మరెవరూ లేరు దేవతలలో. ధర్ముడు, ధర్మ, ధర్మరాజ అనేక నామములు ఒక్క యముడికి మాత్రమే ఉన్నాయి. అంత విచిత్రమైన ధర్మమూర్తి మరి ఎక్కడ ఉండడు. ఆయనకి పెళ్ళాం లేదు, కొడుకులు లేరు. ఎవరి దగ్గరైనా తప్పు చేస్తే శిక్షించడం, ఒప్పు చేస్తే రక్షించడం, నిష్పక్షపాతి. అందుకే ధర్మరాజుని సమవర్తి అంటారు. అందరి ఎడలా సమానంగా ఉండడం ఎంత కష్టమండి. ఈ భూలోకంలో చాలామంది ఉన్నారు మహానుభావులు, ధర్మాత్ములు, కానీ ఏ కొడుకు వచ్చి అడగగానే మారు మాట్లాడకుండా నాగోలంతా రాసిచ్చేస్తారు. ఎందుకంటే కొడుకు కనుక. అదే పద్మాగర్ గారు అడిగితే నాగోలు ఇస్తారా, నాగోలు నాగలి కూడా ఇవ్వరు. ఇక్కడ వీడు పరాయి వాడు, ఆయన నావాడు. ఈ భేద బుద్ధి లేకుండా ఎంతమంది ఉండగలుగుతారు. అలా ఉంటాడు కనుక రామచంద్రుడు ధర్మదేవతతో పోల్చబడ్డాడు. ఆయన ధర్మరాజు మాత్రమే సత్యం పలకటంలో నిష్ఠుడు. యమధర్మరాజు సత్యమునందు ఎటువంటి వాడో, రాముడు ఎటువంటి వాడు అనగా, రాముడు సత్యము తప్ప మరొకటి పలకడు. సత్యాన్నాస్తి పరో ధర్మ అని లోకానికి చెప్పినటువంటి పరబ్రహ్మస్వరూపుడు ఒక్క రాముడు మాత్రమే. తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం. ఇన్ని గుణములు ఇంకా వర్ణించి 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 వర్ణించడానికి కూడా అవకాశం లేనన్ని గుణములు ఉండడం వల్ల అనేక గుణములతో నిండినవాడు. ఆయనలో గుణములే తప్ప మరొకటి లేవు. గుణసంపన్నుడు అని ఎవరిని అంటారంటే అతడి సంపద కేవలం గుణాలే, మంచి గుణముల కంటే గొప్ప సంపదే ఉంది. అలా సద్గుణాల రాశి అయిన రామచంద్రుడు సత్యపరాక్రముడు ఆయన. అటువంటి వాడిని దశరథుడు పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. క్లుప్తంగా చెప్పేస్తాడు కదా, మొదటిసరికి కదా, అందుకని మొత్తం రామాయణం అంతా చాలా సంక్షిప్తంగా ఈ ప్రథమ అధ్యాయంలో సర్గలో చెప్పారు. అందుకే దీనికి సంక్షిప్త రామాయణము, క్లుప్తముగా చెప్పబడిన రామాయణం లేక రామాయణ సారాంశం అని పేరు. ఈ 100 శ్లోకాలు చదివితే రామాయణం మొత్తం చదివినట్టే. ఎన్నో సద్గుణములు కలిగిన రాముణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుండి చెయ్యాలి అనుకున్నాడు దశరథుడు. అప్పుడు ఆయన చిన్న భార్య కైక ఆయనకి వివాసనం కోరింది. నిజానికి ప్రారంభంలో వనవాసం వల్ల వివాసనంచ రామస్య ఇక్కడుంది కిటుకంత. వివాసనము అంటే దేశము నుంచి బయటికి పంపించుట. ఉన్న ఊళ్ళోంచి బహిష్కరిస్తే అప్పుడప్పుడు ఎవరి మీద కోపం వస్తే నగర బహిష్కరణ శిక్ష విధిస్తారే, దానికి సంస్కృతంలో వివాసము అని పేరు. వివాసనంచ రామస్య అని 2 సార్లు ఎందుకు వాడారంటారు ప్రారంభంలో అని కొంతమందికి అనుమానం వచ్చింది. వివాసనము అంటే కేవలం నగర బహిష్కరణ, దేశ బహిష్కరణనే కాదు, దేశాంతరవాసం అనే కాదు. వి అనే ఒక అక్షరమునకు పక్షులు జంతువులు నివసించే స్థలం. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే మీకు దండం దశగుణం భవేత్తన శ్లోకం ఉంది. దాని అర్థం ఏమిటి, దండము 10 విధములుగా ఉపయోగపడుతుంది. 10 గుణములు అంటే 10 విధములుగా మనకి కర్ర ఉపయోగపడుతుంది. తెలియక చాలామంది పిల్లలు చితక్కొట్టి దండం దశగుణం భవేత్తండం మొదలెట్టారు. పిల్లల్ని కర్రతో కొడితే వాడికి 10 గుణాలు వస్తాయా, ఏ హీరో ఉన్న గుణాలు పోతాయి. పిల్లలు కొడితే ఏం బాగుపడరు. కాసేపు మీరే చిన్నపిల్లలు, నేనే హెచ్ఎం అనుకుని నేను మిమ్మల్ని 4 కొడితే 2వ రోజు ఎవడు ఉపన్యాసానికి రాడు సరి కదా, నన్నే తంటారు. కాబట్టి దండం దశగుణం భవేత్తంటే కర్రతో కొడతారని కాదు. విశ్వామిత్ర హి పశుషు కర్తమేషు జలేషు చ అంధే తమ శివార్ధక్యే దండం దశగుణం భవేత్. ఇది అసలు శ్లోకం. వి అంటే పక్షి. మన ఇంటికి వచ్చి పిట్టలు బాగా వాలి, మనం ఎండబెట్టిన బియ్యమో ధాన్యమో తినేస్తూ ఉంటే కర్రతో ఇలా అనేవాళ్ళం పూర్వం. కర్రతో ఇలా అనగానే అవుతాయి పక్షులన్నీ ఎగిరి వెళ్ళిపోతాయి. అందుకని వి అంటే పక్షి. శ్వా అంటే కుక్క. కుక్కను కొట్టడానికి కర్ర ఉపయోగపడుతోంది. విశ్వామిత్ర శబ్దానికి వి అంటే ఏమిటనమాట, పక్షి. శ్వా అంటే కుక్క. అమిత్ర, విశ్వ అమిత్ర కలిస్తే విశ్వామిత్ర అవుతుంది. అమిత్ర అంటే శత్రువు. ఎవడన్నా శత్రువు మన మీదకు వస్తే పూర్వం కర్రతో బుర్ర మీద ఒకటి కొడితే ఎర్రగా నెత్తురు వచ్చేది, వాడు పారిపోయేవాడు. కాబట్టి అమిత్రుల్ని, శత్రువుల్ని తరిమేయడానికి కూడా కర్ర ఉపయోగపడుతుంది. అక్కడికి ఎన్నయ్యే వి, శ్వ, అమిత్ర. అహి అంటే పాము. ఇళ్లలోకి పావులు వస్తే పావులు కూడా కర్రతో కొట్టి గండం నుంచి బయటపడేవారు. అందుకే విశ్వామిత్రాహి, అహి అంటే పాము అన్నమాట. పాములు తోలడానికి కూడా కర్ర ఉపయోగపడుతుంది. అక్కడికి నాలుగు పశుషు, పశువులు ఇళ్ల మీదకి దాడి చేస్తే కర్రతో కొడితే చల్ చల్లంటే గేదెలో ఆవులో ఇంకేవో ఒంటిలో పారిపోయేవి. కాబట్టి పశువుల్ని తోలడానికి కూడా కర్రనే ఉపయోగించేవారు. కర్దమేషు, కర్దమము అంటే బురద. పూర్వం బురదలోంచి అవతలకి పొలాల్లోకి వెళ్ళేవాళ్ళు ఏం చేసేవారు, పొలాల్లోకి వెళ్ళాలి, మధ్యలో బురద ఉంటుంది, ఈ బురద దాటితే కానీ పొలంలోకి వెళ్ళలేడు, లేదా పూర్వం బురద దాటితే కానీ ఇంట్లోకి వెళ్ళలేకపోయేవారు. ఇప్పుడంటే సిమెంట్ రోడ్లును తారు రోడ్లు వాడు మొహన్ రోడ్లు వచ్చాయి, కానీ ఎక్కువ భాగం పూర్వకాలంలో బురద ఉండేది పల్లెటూళ్ళల్లో. ఈ బురద దాటి ఇళ్లలోకి వెళ్ళాలంటే బురదలో కూరుకుపోతాం కదా, అందుకని కర్రతో ఒక్క పోటు పొడిచి ఎంత లోతుకు వెడుతుంది ఆ కర్ర, ఈ కర్ర లోతు కంటే ఎక్కువ ఉంటే మనం అందులోకి దిగితే మునిగి చచ్చిపోతాం అని కర్రతో పోటు వేసుకుని ఆ కర్ర సహాయంతో బురదని కొలిచి అందులోంచి బయటపడేవారు. అందువల్ల బురదలోంచి బయటపడడానికి కర్రని వాడేవారు. జలేషుచ నీళ్ళల్లో వెళ్ళేటప్పుడు కూడా అంతే. నీళ్ళల్లో అడుగును ఏముంది ఏం తెలుస్తుంది, నదిలోకి దిగాము, ఒక కాలువలోకి దిగాము, చెరువులోకి దిగాము, అడుగును ఎంత లోతుందో, ఎక్కడ గొయ్యి ఉందో, ఎక్కడ ఎత్తుందో తెలియదు. అప్పుడు కూడా నది దాటేటప్పుడు, నీళ్లు దాటేటప్పుడు కర్రతో అలా అలా పొడుచుకుని వెళ్ళేవారు రైతులు. అందువల్ల నీళ్లు దాటడానికి కూడా కర్ర వాడేవారు. అంధే, గుడ్డివాడికి కూడా కర్ర ఉపయోగపడుతుంది. గుడ్డివాడు కర్ర ఇలా పోటీ వేసుకుంటూ టిక్ టిక్ అనుకుంటూ వెళ్ళగలుగుతాడు. కర్ర లేకుండా పాపం గుడ్డివాళ్ళు ప్రయాణం చేయలేరు. తమసి, చీకట్లో వెళ్ళేటప్పుడు కూడా కటిక చీకట్లో కనబడినప్పుడు కర్రతో ఇలా తడుముకునేవారట, అప్పుడు ముందుకు వెళ్ళేవారు. ఇంకా చెట్ట చివర వార్ధక్యే, ముసలితనం. ముసలి వాళ్ళకి నేను చెప్పాలా, ఇందులో టాప్ మోస్ట్ సీనియారిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు పాపం. సర్వీస్ కంటే పెన్షన్ ఎక్కువ తీసుకుంటున్న సర్వీస్ ఉన్నవాళ్ళు ఉన్నారు మహానుభావులు. అలాంటప్పుడు వార్ధక్యంలో పడిపోకుండా ఉండడానికి ఏం చేస్తాం అనమాట, కర్ర పట్టుకుంటాం. ఈ విధంగా దండం దశ గుణం భవేత్. ఏమిటి, వి, స్వ, అమిత్ర, అహి, పశుషు, కర్దమేషు, జలేషుచ, అంధే, తమసి, వార్ధక్యే, దండం దశ గుణం భవేత్. పక్షులు, కుక్క, శత్రువులు, పాము, పశువులు, గుడ్డితనంలో, జలంలో, బురదలో, వార్ధక్యంలో, చీకట్లో, ఈ పది కాలములలో కర్ర 10 రకాలుగా ఉపయోగపడుతుంది అని అర్థం అన్నమాట. కాబట్టి ఇన్ని రకములైనటువంటి గుణములు అన్నీ కలిగితే దాన్ని దండం దశ గుణం అన్నారు. గుణము అంటే ఏమిటనమాట ఇక్కడ, అన్నిటికంటే ఏ ఏ లక్షణముల వల్ల ఏ ఏ రకాలైన శుభాలు కలుగుతాయి, వీటిల్లో ఇంత గొడవంతా ఎందుకు చెప్తున్నారు గురువు గారు అంటే, వివాసనము అనే పదం కోసం చెబుతున్నారు. రాసింది వాల్మీకి. అక్కడ వనవాసం అనే శబ్దం వాడకుండా వివాసము అన్నాడు. అందులో వి అంటే ఆయన ప్రత్యేకంగా ఎందుకు చెప్పాడు, వి అనేదానికి పశువులు పక్షులు, అందులో క్రూరమైన పశువులు పక్షులు ఉండేటటువంటి వాసమును వివాసము అంటే. ఇప్పుడు దీన్ని బట్టి ఏమవుతుంది మనకి, అత్యంత విచిత్రములైన పక్షులు, అత్యంత క్రూరములైన పక్షులు, పెద్ద పెద్ద కళేబరము కలిగిన పక్షులు అంటే జటాయువు, సంపాతి ఇటువంటి స్థాయికి చెందిన పక్షులు, భయంకరమైన సింహాలు, శరభాలు మొదలైనటువంటి మృగాలు, ఇవన్నీ ఉండేటటువంటి వాసమును వివాసనము అంటారు. అనగా అరణ్యవాసము అనడానికి ఎంత చమత్కారం వాడాడే రామచంద్రుణ్ణి, వివాసనమునకు పంపు, దేశం విడిచిపెట్టి అడవికి వెళ్ళేలా చెయ్యి అని దశరథుడి యొక్క చిన్న భార్య దశరథుణ్ణి కోరింది. రామచంద్రుడు తండ్రి మాట కాదరకుండా సోదరుడితో కలిసి, సీతతో కలిసి వనవాసానికి వెళ్ళాడు. అక్కడ చాలా కాలం సుఖంగా ఉన్నారు. వెళ్ళేటప్పుడు దారిలో శృంగిబేరపురానికి వెళ్ళారు. గుహుడు పడవ ఎక్కించుకుని యమునా నది దాటించాడు. అక్కడి నుంచి వాడు చిత్రకూట పర్వతానికి వెళ్ళారు. ఇప్పటికి కూడా చిత్రకూట పర్వతం మనకి అలహాబాదు, దాని ప్రయాగ అనాలి, అసలు పేరు ప్రయాగరాజం. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వచ్చాక చక్కగా దానికి ప్రయాగరాజ్ అని పేరు పెట్టారు. ఆ ప్రయాగ దగ్గర కొంచెం ఇంచుమించుగా ఒక 110 కిలోమీటర్ల దూరం పెడితే చిత్రకూటం అనే పర్వతం ఉంటుంది. ఇప్పటికి కూడా ప్రయాగలో భరద్వాజుడి ఆశ్రమం ఉంది. ఆ భరద్వాజ ఆశ్రమంలో మహానుభావుడు రామచంద్రుడు భరద్వాజుడి దగ్గర ఆతిథ్యం పుచ్చుకున్నాడు. తర్వాత భరతుడికి కూడా ఆతిథ్యం ఇచ్చాడు ఆయన. ఆ పర్వతాలు చూడాలండి, అప్పుడు ఇంట్లో కూర్చుని భోజనం చేసి సీరియల్స్ చూస్తే సీరియల్గా జన్మలెత్తుతాం. కాబట్టి అప్పుడప్పుడైనా తీర్థయాత్రలు చెయ్యాలి. చేసేటప్పుడు ఆ ప్రదేశములు ఏమిటో తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు మనకు ఎక్కువ ఆనందం కలుగుతుంది. అందువల్ల తీర్థయాత్రలు చేసిన వాడికి వచ్చే జ్ఞానం ఇంట్లో కూర్చున్న వాడికి ఎప్పుడూ రాదని పెద్దలు చెప్పారు. ఎవడు నిరంతరం తీర్థయాత్రలు చేస్తాడో, సద్గురువులను సేవిస్తాడో వాడికి జ్ఞానం బాగా పెరుగుతుంది. ఎస్తు పర్యటతే దేశాన్ ఎస్తు సేవేత పండితాన్ తస్య విస్తారిత బుద్ధి తైలబిందురివాంభసి. దేశములు తిరగడం వల్ల, తిరగడమే కాకుండా తిరిగిన చోట పెద్దల్ని సేవించి ఆయా ప్రాంత విశేషములు తెలుసుకోవడం వల్ల బాగా జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఎలాగా? తైలబిందు ఇవ అంభసి, నీటిలో ఒక్క నూనె బొట్టు వెయ్యండి. ఈ నూనె బొట్టు నీటిలో పడగానే ఆ జిడ్డు పైన అలా తేలుతుంది. మీ ఇళ్లలో నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళల్లో ఒక్క డ్రాప్ వెయ్యండి నూనె, ఆ పైనంతా జిడ్డు కనపడుతుంది. జిడ్డు పైన తట్టు కింద తేలి వ్యాపిస్తుంది. నీటిలో జలములో తైల బిందువు నూనె బొట్టు ఎలా వ్యాపిస్తుందో తిరగడం వల్ల, దేశాటనం చెయ్యటం వల్ల, పెద్దల్ని సేవించటం వల్ల జ్ఞానం కూడా అంత బాగా అభివృద్ధి అవుతుంది. అందువల్ల తిరిగితే మనకు ఆనందం కూడా కలుగుతుంది. మహానుభావుడు రామచంద్రుడు భరద్వాజుడి యొక్క శాసనం వల్ల భరద్వాజుడు చెప్పగా బయలుదేరి చాలా దూరములో ఉన్నటువంటి ప్రయాగరాజమునకు దూరముగా ఉన్నటువంటి అత్యంత పవిత్రమైన చిత్రకూటము అనే ఒక పర్వతం దగ్గరికి వెళ్ళాడు. చాలా గొప్పదండి చిత్రకూట పర్వతం, వెళ్ళి తీరాలి చిత్రకూట పర్వతానికి అనమాట. అక్కడే ఎక్కువ కాలం ఉన్నాడు, నిజానికి రామచంద్రుడు వనవాసంలో ఎక్కువ కాలం ఉన్నది చిత్రకూట పర్వతం మీదే. ఇంతెందుకు చిత్రకూట పర్వతం అంటే నాకు ఎందుకు ఎక్కువ ఇష్టం అంటే, ఆ చిత్రకూట పర్వతం దగ్గరే హనుమాన్ చాలీసా రాశాడు మహానుభావుడు తులసీదాసు గారు. ఇవాళ రామాయణం ఎంత గొప్పదో అంత గొప్పదనిపించుకుంటున్న నిరంతరం మనందరం పారాయణము చేస్తున్న అత్యంత పవిత్రమైన హనుమాన్ చాలీసా చిత్రకూట దగ్గర రాశాడు ఆయన. ఎప్పుడు ఒకప్పుడు దాని విశేషం కూడా మనం చెప్పుకుందాం. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, నేను ఆ చిత్రకూట పర్వతం మీద ఆయన ఉన్నాడు. ఈలోపు రాముడు వెళ్ళిపోయిన దుఃఖంతో దశరథుడు శరీరం విడిచిపెట్టాడు. దశరథుడికి దహన సంస్కారాలు చేయటానికి భరతుడిని పిలిపించారు. భరతుడు వచ్చాడు. దశరథునికి సంస్కారం చేశాక రాముడిదే రాజ్యం అంటూ మళ్ళీ చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఎట్టి పరిస్థితుల్లో సత్యసంధుడి గనక నాన్నగారికి ఇచ్చిన మాట వెనక్కి తీసుకోను అని రాముడు భరతుణ్ణి రాజుని చేశాడు. అప్పుడు భరతుడు రామ పాదుకలను సేకరించుకున్నాడు. పట్టుకొచ్చి పాదుకలు సింహాసనం పెట్టి పరిపాలించాడు. అది కూడా అయోధ్య నగరంలో ఉండి కోసల సామ్రాజ్యాన్ని పరిపాలించలేదు. నందిగ్రామే కరోత్రాజ్యం రామాగమన కాంక్షయ. రాముడు ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడా అని రాముని కోసం ఎదురు చూస్తూ నందిగ్రామంలో ఉంటూ రాజ్యం చేశాడు. నందిగ్రామం అయోధ్య నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సరిగ్గా అయోధ్య నగరంలో ఇప్పుడు రామజన్మభూమి ఉన్న స్థలం నుంచి 14 కిలోమీటర్లు వెడితే నందిగ్రామం కనపడుతుంది. కాకపోతే ఇప్పుడున్న మార్గంలో 25 కిలోమీటర్లు పెరిగిపోయింది. మేము పూర్వం అడ్డదారిలో నడుచుకుంటూ వెళ్ళేవాడు. 2 మార్గాలు ఉన్నాయి. కాలినడక మార్గం ఉంది. ఆ మార్గంలో పొలాల్లోంచి పెడితే 14 km. రోడ్డు మార్గం అంటే ఆటోల్లోనో కారుల్లోనో పెడితే 25 కిలోమీటర్లు ఉంటుంది. చక్కని పల్లెటూరు, ఆహ్లాదకరమైన వాతావరణం. రాముడి పాదుకలు అక్కడ ఉంటే ఇంకా వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. రాముడి కంటే రాముడి పాదుకలకి శక్తి ఎక్కువట. రాముడికి నమస్కరిస్తే మన కోరికలు తీరుస్తాడో లేదో చెప్పలేంట ఒక్కొక్కసారి. కానీ రాముడి నామం జపించిన, రాముడి పాదుకలకి నమస్కరించిన తక్షణం, ఆ క్షణమే మన కోరికలు తీరుతాయట. ఒకసారి రాముడిని కొంతమంది అడిగారు, నీవు గొప్పవాడివా, నీ నామం గొప్పదా అంటే, నాకంటే నా నామం గొప్పదన్నాడు ఆయన. ఆ తర్వాత మరి ఇంకేమిటి గొప్పది, నాకంటే నా నామం కంటే నా పాదుకలు గొప్పవి. అందుకే భరతుడు ఆ పాదుకలు నెత్తి మీద పెట్టుకున్నాడు. రాముడి పాదుకల కింద ఉన్న ధూళి అంటే రాముడి పాదధూళి మన శిరస్సున పడితే మళ్ళీ జన్మ అంటూ ఉండదు. అపునరావృత్తి, పునరావృత్తి ఉండదు. భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండదు. అందుకే రామ పాద ధూళి కోసం అంతా ఎదురు చూస్తాం. ఆ ధూళి ఎంత గొప్పదో ఎలాగో మనం భవిష్యత్తులో చెప్పుకుంటున్నాం, కనుక అక్కడ చెబుతాను ఇక్కడ చెప్పని. ఇదంతా క్లుప్తంగా రామాయణం. రేపు పొద్దున మనకి అహల్య చరిత్ర అవన్నీ వస్తాయి కదటండి, అప్పుడు రామపాదధూళి యొక్క మహామహిమ విని మనం పులకించిపోతాం అన్నమాట. అటువంటి పాదుకలు రామ పాదధూళితో రామ పాదస్పర్శతో పవిత్రమైన పాదుకలు పట్టుకొచ్చి నందిగ్రామంలో సింహాసనం మీద పెట్టి రాముడి ఎదురు చూస్తూ రాముడి రాక కోసం చూస్తూ భరతుడు రాజ్యపాలన చేశాడు. ఆ తర్వాత రాముడు ఈ జనం వచ్చి పడిపోతున్నారని ఇంకా చిత్రకూటం నుంచి దండకారణ్యంలో ప్రవేశించాడు. విరాధుణ్ణి చంపాడు. శరభంగుడు అనే ఒక ఋషిని చూశాడు. అక్కడి నుంచి అగస్త్యుణ్ణి సుతీక్షుణ్ణి అగస్త్య భ్రాతరం తథ అగస్త్యుని సోదరుణ్ణి కూడా చూశాడు. ఈయన గురించి చెప్పారు ఎందులో మనకి సనత్కుమార సంహితలో, యవీయాన్ ఏషమే భారత సుదర్శన. అగస్త్యుడు ఒకసారి రాముడితో, ఇతడు నా సోదరుడు, ఈయన పేరు సుదర్శనుడు అన్నాడు. ఆయన పేరు అగస్త్యుని యొక్క సోదరుని పేరు, అగస్త్యుని యొక్క తమ్ముడి పేరు సుదర్శనుడు. కానీ వ్యవహారంలో అగస్త్య భ్రాత అంటాం, ఎందుకంటే రామాయణంలో ఆయన పేరు చెప్పకుండా కేవలం అగస్త్య భ్రాతరంతత అగస్త్యుణ్ణి అగస్త్యుని యొక్క సోదరుణ్ణి చూశాడు రాముడు అని ఉన్నది. ఎందుకంటే ఇక్కడ అవసరం లేదు కనుక అలా చెప్పలా. ఎప్పటికి కూడా కొంతమంది అన్నగారులు గొప్పవాళ్ళు, తమ్ముడి పేరు ఎవరికి తెలియదు అనుకోండి, ఒక కాయనే చాలా గొప్పవాడు ఉంటాడు, వాడి తమ్ముడు ఎవడికి పెద్దగా పరిచయస్తుడు కాడు, అప్పుడు అగస్త్య భ్రాతర అంటారు. అంటే వాడి పేరు ఎవరికి తెలియదు, వాళ్ళ అన్నగారి పేరు తప్పనమాట. అలా వీళ్ళందరినీ రాముడు చూశాడు. అక్కడి నుంచి ఒక విల్లిచ్చాడు రాముడు. ఆ అద్భుతమైనటువంటి ఒక గొప్ప విల్లు స్వీకరించాడు. ఆ విల్లు అది మామూలు విల్లు కాదట, ఐంద్రశరాసనం, ఇంద్రచాపం, ఇంద్రుని యొక్క విల్లును స్వీకరించాడు. ఒకప్పుడు ఇక్కడ చెప్పలేదు కానీ పద్మపురాణంలో చెప్పారు, ఇంద్రుడు అగస్త్యుని దగ్గరకు వచ్చి, నేను నీకు ఒక ధనుస్సు ఇస్తున్నాను, ఇది నా ధనుస్సు అనుకో, ఈ ధనుస్సుని ఓ అమ్ములు పొదిని, అమ్ములు పొది అంటే బాణములు పెట్టుకునే డబ్బా, వెనకాల ఓ డబ్బా పెట్టుకుంటారు, అందులో బాణాలు ఉంటాయి. రాముడికి వెనక అమ్ములు పొది ఉంటుంది, అందులో ఎప్పుడు నాలుగు బాణాలే ఉంటాయి. ఆ నాలుగు బాణాల్లో ఎన్ని తీసినా మళ్ళీ నాలుగే రెడీగా ఉంటాయట. అంటే రాముడి గొప్పతనం ఆలోచించండి, నాలుగు బాణాలు ఉన్నాయి, ఓ బాణం దిగానే మళ్ళీ ఇంకో బాణం రెడీ, అంటే ఎన్ని తీసినా అందులో నాలుగే ఉంటాయి, ఎప్పుడు నాలుగే ఉంటాయి. ఇలాంటి ఒక కుర్రాడు ఒకసారి రామాయణం చెబుతుంటే విన్నాడు. అంటే రాముడి బాణములు ఎన్ని తీసినా అమ్ములు పొదులు నాలుగే ఉంటాయండి, అంటే అవునాయని అన్నాను. ఎంత డబ్బు తీసినా మళ్ళీ అంత డబ్బు వచ్చేటట్టుగా ఏటీఎం కార్డు ఒకటి సృష్టించకూడదా గురువు గారు అన్నాడు వాడు. అంటే నేనన్నాను, రాముడు ధర్మార్థ కామ మోక్షములకు ప్రతీకగా నాలుగు బాణాలు పెట్టుకున్నాడు, అది రాముడి శక్తి. మనమేమో డబ్బులు ఎప్పుడూ అందులో ఉండాలి అంటే, ఒక ఉదాహరణకి ఆయనకి బ్యాంకులో లక్ష ఉందనుకోండి, ఏటీఎం కార్డు పెట్టు 10,000 తీస్తే మళ్ళీ 10,000 అందులో పడిపోవాలట. అలాంటి మంత్రం ఉంటే ఇవ్వండి అంటే, మంత్రం మేమేమో ఉన్నాయేమో, ఆ శక్తి లేదు, ఉంటే నీకెందుకు ఇస్తాను, నేనే వాడుకుంటా అని వాడిని నచ్చజెప్పి పంపించి లౌకిక ప్రయోజనముల కోసం మంత్రశక్తి వాడకూడదు. అందుకే రామచంద్రుడు ధనుస్సు దేనికి వాడాడండి, ధనుస్సుకి ఉన్న అల్లెతాడునకు ధర్మము అని పేరు, ధర్మం కోసమే వాడాడు ఆ అల్లెతాడు. ఆయన అధర్మం కోసమైతే ఇన్ని బాణములు అవసరం లేదు ఆయనకి. అందువల్ల అలాంటి మాటలు మనం కోరుకోకూడదు. అవి కోరుకోవడం వల్ల లౌకిక ప్రయోజనాల వల్ల ఏం లాభం, శాశ్వత ప్రయోజనం కావాలి. అదో పక్కన పెడితే, ఆనాడు ఇంద్రుడు ఓ అమ్ముల పొది, ఒక ధనుస్సు, ఒక ఖడ్గం, ఇవన్నీ అగస్త్యునికి ఇచ్చి నీ దగ్గర ఉంచన్నట. ఇది పద్మపురాణంలో ఉంటుంది. అప్పుడు అగస్త్యుడు ఇవి నాకెందుకు అన్నాడు, నీకోసం కాదు, భవిష్యత్తులో రామచంద్ర ప్రభు ఇక్కడికి వస్తాడు, రాముడు శ్రీమన్నారాయణుడని మనకి తెలుసు, కానీ ఆయన మాత్రం నేను మానవుణ్ణనే చెబుతాడు అందరికీ, పరిపూర్ణ మానవుణ్ణి అంటాడు. మానవుడిగా ఉన్నప్పుడు ఆయనకి ఆయుధాలు కావాలి, అందువల్ల ఈ ధనుస్సు, ఈ ఖడ్గం, ఈ బాణములు ఆయనకి, వీటిని ఉపయోగించి తుష్ట శిక్షణ చేస్తాడు అని ఇంద్రుడిచ్చాడు. ఇంద్రుడిచ్చిన వాటిని అగస్త్యుడు తన దగ్గర అట్టే పెట్టాడు. ఆ అట్టే పెట్టిన వాటిని ఇప్పుడు అగస్త్యుడు రాముడికిచ్చాడు. అందుకే 42వ శ్లోకంలో జగ్రాహ ఐంద్రం శరాసనం, ఇంద్రుడిచ్చినటువంటి ధనుస్సుని, అక్షయ తూణీరములను, ఖడ్గమును రాముడు స్వీకరించాడు. అంటే దేవతలంతా తమ తమ వంతు సేవ చేశారు. రాముడికి ఎవరి సేవ అక్కర్లేదండో, మళ్ళీ మనకు కొంత అనుమానం రావచ్చు. అంటే రాముడు ఇతరులు ఇచ్చిన ధనుస్సు లేకపోతే, వాడెవడో ఇచ్చిన కత్తి లేకపోతే, వాళ్ళెవళ్ళో వచ్చి వారధి కట్టకపోతే ఏ పని చేయలేడా, అదుట్టి భ్రమ. కేవలం ఇతరులను అనుగ్రహించడానికి వాళ్ళ సాయం తీసుకున్నట్టు ఆయన.
వానరుల్ని అనుగ్రహించటానికి, సుగ్రీవుణ్ణి అనుగ్రహించటానికి, ఇంద్రుణ్ణి అనుగ్రహించటానికి, భక్తులను అనుగ్రహించడములకు వారు ఇచ్చిన వస్తువులు తీసుకున్నాడు తప్ప ఆయనకి ఏం అవసరంలా. దానికి ఉదాహరణ చెప్పన, భాగవతంలో నవమస్కంధంలో పోతర్ గారు ఒక అద్భుతమైన పద్యం రాశాడు. ఆదిదేవుడైన ఆ రామచంద్రునకు, ఆదిదేవుడైన ఆ రామచంద్రునకు అబ్ధిగట్టుటెంత, అసురవరుల చంపుటెంత, కపుల సాహాయ్యమది ఎంత, సురల కొరకు క్రీడ చూపెగాక. ఆదిదేవుడు ఆ పరమాత్మ, అటువంటి వాడికి సముద్రం కట్టడం లెక్క. ఎలాగా? సముద్రానికి వంతెన కట్టే ముందు ఆయన విల్లు ఎక్కుపెట్టాడు. బాణం ఎక్కుపెడితే సముద్రుడు గాజ గాజ వణికొచ్చి దండం పెట్టాడా లేదా? సముద్రుడి చేత దండం పెట్టించుకునే స్వామి, సముద్రుడి కూతురిని వివాహం చేసుకున్న స్వామి, అసలు సముద్రమునే సృష్టించినటువంటి స్వామికి ఈ సముద్రం మీద ఒక వంతెన కట్టడం ఒక లెక్క. రాక్షసుల్ని చంపటం అదొక పెద్ద పనే. కోతుల సహాయం అవసరమా? కేవలం మనుష్యుల కోసం ఒక లీల చూపించాడు, దేవతల కోసం లీల చూపించాడు, ఆయా వ్యక్తులను అనుగ్రహించడానికి ఆ పనిచేశాడే. అందుకే ఇక్కడ ఇంద్రుణ్ణి అనుగ్రహించాలనుకున్నాడు. అందుకే ఇంద్రుడు ఇచ్చినవి అగస్త్యుని ద్వారా స్వీకరించాడు, తద్వారా ఇంద్రుణ్ణి అనుగ్రహించాడు, అగస్త్యుణ్ణి అనుగ్రహించాడు. అక్కడి నుంచి రాక్షసులు దండకారణ్యంలో ఉన్నారు, వీళ్ళని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. ముందు సర్పణఖని విరూపిణి చేశాడు, కరుణ్ణి, త్రిశిరుణ్ణి, దోషణుణ్ణి వీళ్ళందరినీ సంహరించాడు. ఆ తర్వాత మారీచుణ్ణి ఒక్కే ఒక్క బాణంతో కూలనేశాడు. మారీచుడి వంకతో రావణుడు సీతను అపహరిస్తే ఆ సీతను వెతుక్కుంటూ వెళ్ళాడు. దారిలో చచ్చిపోయిన జటాయువుని ఓదార్చాడు, ఆయనకి దహన సంస్కారాలు చేశాడు. ఆపై అక్కడి నుంచి ముందుకు వెళ్ళాడు, కబంధుడనే రాక్షసుని సంహరించాడు, వాడిని తగలబెట్టాడు, వాడి ద్వారా విశేషాలు తెలుసుకున్నాడు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళాడు, మతంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్న శ్రమణీం ధర్మ నిపుణ సన్యాసిని ఒక ఆవిడ ఉన్నది, ధర్మములో ఆరితేరినది. అటువంటి పుణ్యాత్మురాలు శబరిని అనుగ్రహించాడు, శబరి చేత పూజలు అందుకున్నాడు. ఆవిడ సలహా మీద పంపా తీరానికి వెళ్ళాడు. హనుమంతుని ద్వారా సుగ్రీవునితో మైత్రి చేసుకున్నాడు, సుగ్రీవుడి కష్టాలు తెలుసుకున్నాడు. వానరోత్తముడైన వాలిని సంహరించి సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చాడు. ఇచ్చే ముందు మళ్ళీ సుగ్రీవుడికి నమ్మకం కలిగించడానికి దుందుభి యొక్క కళేబరం కాలుతో తన్ని విసిరవతలు పారేశాడు, ఒక పాదాంగుష్టంతో బొటనవేలుతో తన్ని అవతలు పారేశాడు. 10 యోజనముల అవతలకి శరీరం విడిచిపెట్టాడు. బిభేదచ పునస్సాలాన్, ఇక్కడ మాత్రం కొంచెం చాలా చోట్ల ఎక్కువ మందికి ఒక సందేహం ఉన్నది. 66వ శ్లోకంలో బిభేదచ పునస్థాలాన్న ఉన్నది, కొన్ని చోట్ల పునస్సాలాన్న ఉన్నది. ఇప్పుడు ఏది నిజం? అలాగే ఆంజనేయుని యొక్క 8వ శతనామంలో కానీ లేదా రామచంద్ర ప్రభు యొక్క శతనామాల్లో కానీ సప్తతాళ ప్రభేత్రే నమః అని ఒకటి ఉన్నది. రాముడికి 108 నామాలు ఉన్నాయి, అందులో సప్తతాళ ప్రభేత్రే నమః, 7 తాళవృక్షములను ఛేదించినవాడు. ఇక్కడ కూడా పునస్థాలానుంది, అదే కిష్కింధాకాండలో ఉట్టి సాలాన్నను ఉంటుంది. ఇప్పుడు ఏది నిజం? తాళ అంటే తాడి చెట్టు, తాళవృక్షము అనగా తాడి చెట్టు, సాలవృక్షము అంటే మద్ది చెట్టు. ఇప్పుడు రాముడు కూల్చింది మద్ది చెట్ల తాడి చెట్ల అంటే సాల తాళ శబ్దములు రెండూ కూడా పర్యాయ పదములుగా వాడచ్చు అని మనకి విశేష నిఘంటువులో ఉంది. అందువల్లే ఒక్కొక్క చోట సాల బదులుగా తాళ అని కనపడినా ఇక్కడ తాళవృక్షం అంటే తాడి చెట్టు అని చెప్పకూడదు, ఎందుకంటే అక్కడున్నో తాడి చెట్లు కావు, మద్ది చెట్లు. అందువల్లే పునస్థాలాన్ అని ప్రథమ సర్గలో చెప్పినా, కిష్కింధాకాండలో ఉట్టి సాలవృక్షం అని చెప్పినా, మనకి సప్త తాళ ప్రభేత్రే నమః అని 108 నామాల్లో ఉన్న తాళ సాల రెండింటికి మద్ది చెట్టు అనే అర్థం.
సందేహం లేకుండా ఇది మద్ది చెట్టు అన్నమాట. రాముడు దుందుభి అనేవాడి శరీరాన్ని ఎడంకాలి బొటనవేలుతో 10 యోజనములు 80 మైళ్ళు అవతలకు విసిరేసి, అయినా సుగ్రీవుడికి ఇంకా రాముడి బలం మీద నమ్మకం లేకపోతే 7 మద్ది చెట్లు ఒక్క బాణంతో పడగొట్టేశాడు. ఆ తర్వాత వాలిని ఒక్క కోలతో ఒకే బాణంతో వధించాడు. సుగ్రీవుడికి వానర సామ్రాజ్యాన్ని అందజేశాడు, పట్టాభిషిక్తుడి చేశాడు. ఆ తర్వాత సుగ్రీవుడు రాముని కోసం, రామపత్నిని వెతకడం కోసం వానరుల్ని అన్ని దిక్కులకి పంపాడు. అందులో దక్షిణం దిక్కుకేసి వెళ్ళినటువంటి వాళ్ళు సంపాతి వాక్కులు విన్నారు. విన్న తర్వాత లంకానగరంలో సీత ఉందని తెలుసుకున్నారు. మహానుభవుడు హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలీలగా దాటి లంకానగరం చేరాడు. అక్కడికి వెళ్ళి సీతని చూశాడు, తోరణం విరగ్గొట్టాడు, పంచ సేనా నాయకుల్ని చంపాడు, 7 మంత్రిపుత్రుల్ని చంపాడు, అక్షుణ్ణి చంపాడు, జంబుమాలిని చంపాడు, ఆపై ఇంద్రజిత్తు వేసినటువంటి బ్రహ్మాస్త్రానికి కావాలని బందీభూతుడయ్యాడు, రావణుడితో మాట్లాడాడు. ఆ తర్వాత తోకకి నిప్పు పెట్టగా రావణుడు ఆ తోకతో మొత్తం లంకానగరం అంతా కాల్చిపారేశాడు. తిరిగి సీతకి నమస్కరించాడు, రామచంద్రుడి దగ్గరకు వచ్చాడు, రామునికి సీత యొక్క విశేషం చెప్పాడు. ఆపై మహానుభావుడు శ్రీరామచంద్రుడు లంకానగరానికి ప్రయాణమయ్యాడు. సముద్రానికి పెద్ద వారధిని, ఒక గొప్ప వంతుణ్ణి కట్టించాడు. రావణుణ్ణి వధించాడు, సీతని తీసుకొచ్చాడు, సీతని పరుషు వాక్కులు పలికాడు. ఆపై సీత అగ్నిలో ప్రవేశించింది. అగ్ని సీత కంటే పవిత్రురాలు మరొకటి లేదు అని చెప్పిన తర్వాత సీతని సేకరించాడు. విభీషణుణ్ణి లంకానగరానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. పుష్పక విమానంలో బయలుదేరి సుగ్రీవాదులతో కలిసి అయోధ్య నగరానికి ప్రయాణమయ్యాడు. ముందుగా నందిగ్రామానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక భరతుడు రాజ్యం తిరిగివ్వగానే జడలు విప్పుకున్నాడు. అంతవరకు ఈ 14 ఏళ్ళు కట్టుకున్న జడలన్నీ విప్పించుకుని క్షవరకర్మాదులు చేసుకుని పవిత్ర స్నానం చేసి తిరిగి అయోధ్య నగరానికి వెళ్ళాడు. పట్టాభిషిక్తుడయ్యాడు. 11,000 సంవత్సరముల పాటు భూమిని పరిపాలించాడు. ఆ రామచంద్రుడి పరిపాలనలో ఎక్కడ పిల్లలు చచ్చిపోలేదట. కన్న తల్లిదండ్రులకు ఎదురుకుండా పిల్లలు చచ్చిపోవడం అనేది లేదు. ఎప్పుడు చచ్చిపోతారండి పిల్లలు? రాజుగారు పాపాత్ముడైతే ఆ రాజు పరిపాలనలో తండ్రి కళ్ళ ముందు శిశువులు మరణిస్తారు. రాజు ధర్మాత్ముడైతే ఆ పరిపాలనలో కన్న తల్లిదండ్రుల కంటి ముందు పిల్లలు మరణించరు, అనగా అకాల మరణములు లేవు. అకాల మరణాలు వాళ్ళు ఎదుర్కొంటున్నామనకంటే మనల్ని పరిపాలించే ప్రభువులు అలాంటి వాళ్ళు కనుక, ఆ ప్రభువుని ఎన్నుకున్నాం మనము అటువంటి వాళ్ళం కనుక, ముందు మనము మారాలి వాళ్ళు మారాలి. రాముడి కాలంలో నపుత్ర మరణం కించిత్ ద్రక్ష్యంతి పురుషా క్వచిత్, ఎక్కడ మాట వరసకి కూడా మా పిల్లలు మా కళ్ళ ముందు మరణించారు అని ఒక్కళ్ళు అనలేదు. పోనీ ఆడవాళ్ళు ఎక్కడ విధవలు లేరు, భర్త చచ్చిపోయి యావజ్జీవితం అలమటిస్తున్న స్త్రీ లేదు, అగ్ని భయం లేదు, కొంపలు తగలబడ్డాలు, ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చి ఏర్పడాలు లేవు అసలు రాముడి పరిపాలనలో. మాట వరుస కూడా నీళ్లల్లో మునిగి చచ్చిపోలేదట జీవులు. అగ్ని భయమే కాదు, జలభయం కూడా లేదనమాట. నదిలో స్నానమునకు వెళ్ళి చచ్చిపోయాడు, చెరువులో మునిగి చచ్చిపోయాడు అనే మాట రామ పరిపాలనలో ఎవ్వరూ వినలేదు అనలేదు. నవాతజం భయం చాపి, ఇక గాలి భయం లేదు. పెద్ద గాలి వేసిందండి, ఈ గాలి వల్ల చెట్టు విరిగి నెత్తి మీద పడి తెచ్చాడండి, లేక గాలికి కొంపలు కొట్టుకుపోయాయండి, గాలి వల్ల జనమంతా యాతన పడ్డారండి అనే మాట వినలేదట. అంటే వాయు భయం లేదు. పంచభూతాలలో అగ్ని భయం లేదు, జలభయం లేదు, వాయు భయం లేదు, భూమి కంపించలేదు, ఆకాశం నుంచి నక్షత్రాలు ఉల్కలు రాలిపడలేదు. జ్వరకృతం తథ, అసలు ఎవరికి జ్వరం బాధే లేదండి. బావోయ్ జ్వరం అని బాధపడిన వాళ్ళు ఎవరు లేరు. లంకణములు చేసి చచ్చినవాడు లేడనమాట. నచాపి క్షుద్భయం, ఆకలి బాధ అసలు లేదు. శుభ్రంగా వేళకి అందరికీ భోజనం వచ్చేది. రాముడి పరిపాలనలో అసలు కరువే లేదు. అందువల్ల శుభ్రంగా ఎవరికి ఏం కావాలంటే వచ్చేవన్నాడు. పులిహార, దద్దోజనం, కట్టుపొంగలు అన్నీ తిన్నారు. ఇండైజెషన్ అనేది లేదు. గ్యాస్ ట్రబుల్ రాముడి పరిపాలనలో లేదు. నా తస్కర భయం తథ, దొంగలు లేనేలేరు. ఇవాళ లోపలికి వచ్చేవాళ్ళంతా చెప్పులు జాగ్రత్తగా ఎక్కడికక్కడ పెట్టుకుని మన చెప్పులు ఉంటాయా లేదా అనుకుని పెట్టుకొస్తున్నారే, ఆ బెంగ రాముడి పరిపాలనలో లేదు. అసలు ఇతరుల యొక్క వస్తువులను అపహరించిన వాడు ఒక్కడు లేడట. పొరపాటున ఎవరైనా ఇంత బంగారం గుమ్మడికాయ అంత బంగారం అక్కడ వదిలి వెళ్ళిపోతే ఈ బంగారం ఎవరిదండి అని అడిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి తెచ్చేవారట. రామ పరిపాలన అటువంటిది.